ఉపమా కాళిదాసస్య అన్నారు ఆనాడు. ఉపమా రావిశాస్త్రస్య అనాలి ఈనాడు. రావిశాస్త్రి గారి కథల్లో అంతర్లీనంగా కవిత్వం ఒదిగిపోయింది. సామాన్య ప్రజలు, అట్టడు వర్గాలు, పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు ఆయన కథల్లోని పాత్రలు. ఆ పాత్రలే వారి భాషలోనే కథల్ని కవిత్వంలో చెప్తారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల మాండలికం ఆయన చేతిలో పరవళ్ళు తొక్కింది. ఆవేశంతో ఊగింది, బాధతో విలవిల్లాడింది, అప్పుడప్పుడు సొగసులు హోయిపోయింది. ఆయన రచనలు అనువాదానికి లొంగవు. శాస్త్రి గారు వృత్తిపరంగా న్యాయవాది, ప్రవృత్తిపరంగానూ న్యాయవాదే. వృత్తిపరంగా ఆయన సామాన్య ప్రజల జీవితాలని, బాధల్ని నిశితంగా చూడగలిగారు. కోర్టులో అభాగ్యులకి, అనాథులకి న్యాయం జరగదని, జరగడం లేదని ఆయన నమ్మకం, బాధ. ఆ బాధని మాయా అన్న కథలో సీనియర్ లాయరు జూనియర్కి జ్ఞానోపదేశం చేసిన సందర్భంలో వ్యక్తం చేశారు. కోర్టులంటే ఆయనకి ఏమాత్రం సదుభిప్రాయం లేదు. న్యాయం అన్న కథలో గుప్పున స్వరాకంపు కోర్టు, గొల్లున సంతగోళ కోర్టు, అబద్ధాలకి పావులు పుట్ట కోర్టు. అక్కడ అనాథల ఆక్రందన, అసహాయాల ఆర్తనాదం, పేదల కన్నీటి జాలు, ఇదే సినిమా కోర్టు అంటారు. ఆయనకు ఆఫీసర్లన్నా డబ్బున్న వాళ్ళన్నా ఇష్టం లేదు. పట్టుతివాసి, పొడుగు బాలీసు, హుక్క, తాంబూలం, చేతికర్ర, పెంపుడు కుక్క ఇవన్నీ ఫ్యూడల్ లక్షణాలని నా నమ్మకం అంటారు. అందుకే ఆఫీసర్లు వారి భార్యలు కాకుండా వారి చెప్పులు కూడా కరుస్తాయి అని చమత్కరించారు నల్లమేక అన్న కథలో. మన సామాజిక అస్తవ్యస్త పరిస్థితులకి మన ఆస్తికతే మూలం అని ఆయన నమ్మకం. దేవుడు లేనట్లయితే ఎన్నో విషయాలకి కారణాలు చెప్పడం ఎంత కష్టమో, దేవుడు ఉన్నట్లయితే జరిగే విషయాలకి కారణాలు చెప్పడం కూడా అంతే కష్టం అన్నారు. నీటి పుడగ పోయినప్పుడు నీటి పుడగలు ఏడుస్తాయో లేదో భగవంతుడికే తెలియాలి, కానీ మనిషి పోతే మాత్రం మనుషులు ఏడుస్తారు. గుళ్ళో శాస్త్రి గారు, చావు నిజం కాదని మీకు బాగా తెలుసుండొచ్చు, కానీ బాధ నిజమని మాత్రం శ్యాంబాబుకు మీకంటే బాగా తెలుసు అంటారు బుద్భుతం అన్న కథలో. బాధలో విషాదాన్ని ఇంత బాగా చెప్పగలిగింది ఒక్క శాస్త్రి గారు మాత్రమే. ఆ దేవుడు ఒక్కసారి కనిపిస్తే పేదవాళ్ళంతా గుడ్లు పీకి చంపేస్తారని భయం, అందుకే కనిపించడు పెద్ద మనిషి అంటుంది గుమస్తా భార్య ముగ్గురు గుమస్తాల కథలో. అయినా ఆవిడ అక్క తీరలేదు. మనల్ని ఇలా ఉంచిన వాడు దేవుడే అయితే వాడు దేవుడు కాడు, మనల్ని ఇలా ఉంచిన వాడు మనుషులే అయితే వాళ్ళు మనుషులు కారు అంటుంది. బాధలోంచి, ఆకలిలోంచి అసలైన పోయిట్రీ వస్తుందని ఆయన నమ్మకం. ఒకసారి ఆయన దగ్గరికి ఒక పార్టీ వచ్చిందిట. ఆవిడ కథలంతా విన్న శాస్త్రి గారు, మరైతే ఇప్పుడు నీకెవరు దిక్కు అని అడిగేట. దానికి ఆవిడ, దిక్కెవరు బాబు, ధరణి భూదేవి, ఆ పైన దేవుడు, ఆ వెనక నీలాంటి మహారాజులను అందిట. శాస్త్రి గారికి ఆ మాటలు షాకులా తగిలేయట. ఆ కూలి మనిషికి చదువు, సంధ్య, సంస్కారం వగేరాలేం లేవు. అటువంటి బండ మనిషి తన పరిస్థితిని రెండు వాక్యాల్లో చెప్పగలిగిందంటే ఆమెలో ఎంతో ఆవేదన ఉండి ఉండాలి. ఆవేదనలోంచే బలమైన భాష పుట్టుకొస్తుంది అంటారు. ఆవిడ వాడిన మాటల్నే ఆయన అధికారి అన్న కథలో వాడారట. ఆయన భాష ప్రజల భాష, ఆయన కథలు ప్రజల కథలు. చదువుకి, డిగ్రీలకి, భాషకి సంబంధం లేదు. జీవితం నేర్పిన పాఠాలు ఏ యూనివర్సిటీ నేర్పరు. శాస్త్రి గారి కథల్లోని పాత్రలు, మాట్లాడే భాష, భావం అన్నీ వాడి జీవితంలోంచి నేర్చుకున్న సత్యాలే. మాయా అన్న కథలో ముత్యాలమ్మ జూనియర్ లాయర్తో, ఈ సారాయా పనులకు దిగిన తర్వాత బాబు నాకెన్ని విషయాలు తెలిసొచ్చాయో చెప్తాయను. పేరు బాబు నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఏ మనిషి మంచోడని ఓరు చెప్పినా నా నమ్మం. ఈ నౌకంలో డబ్బు, వ్యాపారం తప్ప మరేట్నేదు. పశువులు నోరులేని సొమ్ములు, ఆటికి నీతుంది, కానీ మనకు నేదు. చదువు లేనిదాన్ని నాకు నేదు, చదువుకున్నాడు నీకు నేదు. డబ్బు కోసం నోకం నోకం అంతా పడుచుకుంటోంది. డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను, డబ్బుకి చదివిన చదువు అంతా నువ్వమ్ముతున్నావు, డబ్బుకి పోలీసు వాళ్ళు నాయాన్ని అమ్ముతున్నారు. మందుల కోసం పెద్ద ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు అమ్ముతున్నారు, మంచాలు అమ్ముతున్నారు. గుళ్ళో కొబ్బరికాయ చెక్క కాని డబ్బులు ఇస్తే ఆ దేవుడు దయ్యే అమ్ముతున్నారు. అమ్మకం అమ్మకం తప్ప మరేట్లేదు ఈ నౌకంలో. నాను చదువుకోలేదు కానీ సూచన సత్యం మాత్రం ఇది అంటుంది. ఏ ఎకనామిక్ స్కాలర్, ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంతకంటే పవర్ఫుల్గా, ఇంత సింపుల్గా జీవిత సత్యాన్ని చెప్పగలడు? శాస్త్రి గారి కథల్లో డికెన్స్ ప్రభావం బాగా ఉంటుంది. నాలో మంచి అంటూ ఏదైనా ఉంటే డికెన్స్ మహాశయుడు కొంత కారణం అని నేను నమ్ముతాను. జీవితంలో మంచి మనుషుల్ని, చెడ్డ మనుషుల్ని కళ్ళకు కట్టినట్టు నాకు ఆయన చూపించారు. మంచి ఎడల నాకుండే అభిమానాన్ని ఎక్కువ చేశారు. పేదవాళ్ళ గురించి రాయాలని, రాయొచ్చని నాకు డికెన్స్ గారి వల్లే తెలిసింది అని శాస్త్రి గారే ఓ వ్యాసంలో రాశారు. అందుకు ఉదాహరణ జరియంత తెల్లచీర కథ. అందులో కుక్కి మంచంలో కూలబడి కూర్చున్న ఓ 16 ఏళ్ల ఆడపిల్ల ఈ విశాలాక్షి ఏకధారగా వరద వరదగా ఏడుస్తోంది. ఇది మెరుపులేని మబ్బు, ఇది తెరిపిలేని ముసురు, ఇది ఎంతకీ తగ్గని ఎండ, ఇది ఎప్పటికీ తెల్లవారిన చీకటి రాత్రి, ఇది గ్రీష్మం, ఇది శిశిరం, ఇది దగ్ధం చేసే దావానలం, ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం అని రాశారు. ఇది చదివితే డికెన్స్ రాసిన ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ప్రారంభ జ్ఞాపకం వస్తుంది. ఇట్ వాజ్ ది బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ది వర్స్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ విజ్డమ్, ఇట్ వాజ్ ది ఏజ్ ఆఫ్ ఫూలిష్నెస్. ఒక్క డికెన్స్ ముద్రే కాదు, గురజాడ శ్రీశైల ముద్ర కూడా శాస్త్రి గారి మీద ఉంది. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, కాదేది కవిత కన్నర్హం అన్న శ్రీశ్రీ వాక్కుల్ని శాస్త్రి గారు రుక్కులుగా మార్చారు. అంతేకాకుండా నల్లమేక, కోడిపెట్టల గురించి కూడా రాశారు. నల్లమేక అన్న కథలో ఈ మనుషులు గడుసేహాలు అనుకుంది నల్లమేక. నల్లమేక భారతం చదవలేదు, హరికథలైనా వినలేదు. గడుస్తనం లేని అభిమన్యుడు అనేవాడు ఒకడుండేవాడని అది ఎరగదు. మేకల్లో అభిమన్యుడు వంటిది కాదు ఈ మేక అంటారు శాస్త్రి గారు. అంతేకాదు భారతీయులకి సేవకూరల మీద, మేకజాతి కాటన్స్ మొక్కల మీద మోజు ఎక్కువ అని మన ఫారిన్ మోజు మీద దెబ్బ కొట్టారు. సృష్టిలో అన్న కథలో కోళ్ళగూడి కింద కూర్చున్న ఒంటి కోడిపెట్టకి నిద్ర రాకుండా ఉంది. జీవితం దానికి అర్థం కాకుండా ఉంది. తను ఎందుకు పుట్టింది అన్న మీమాంస బయలుదేరింది దానికి. కోడిపెట్ట వేదం చదవలేదు, ఖురాను చదవలేదు, బైబిల్ చూడలేదు, అది ఎంఏ చదవలేదు, కథలేవి ఊహించలేదు. దానికి స్పష్టంగా ప్రశ్నలు వేసుకోవడం కూడా సరిగ్గా రాదు. కానీ ఆ సమయంలో ఆ గూడు కింద అది గుడిలో నిరాకారైన దేవుడి ముందు రెక్కలొచ్చిన క్వశ్చన్ మార్కులా ధిక్కరించి కూర్చున్నట్టు కూర్చుంది అని రాశారు. కేవలం ఒక కోడిపెట్ట గురించి, దాని ఆలోచనల గురించి ఇంత అద్భుతంగా రాయగలిగింది ఒక్క రావిశాస్త్రి గారు మాత్రమే. మనుషులు, జంతువుల గురించే కాదు, ఒక పాట గురించి కూడా అంత రసవంతంగానూ రాయగల మేధావి. సైగల్ అన్న కథలో సైగల్ పాటని, ఈ పాటలో ప్రియగారి విరహం ఉందా, పడుచురక్తపు ప్రవాహముందా, స్మృతిలే మిగిలిన ముసలివాణి బోసి నవ్వుందా, కూలివాణి కష్టముందా, పేదవాణి ఏడుపుందా, సీతాదేవి శోకముందా, పాటలో ఏవేవో ఉన్నాయి కానీ ఈ పాటలో పాపాలు లేవు అన్నారు. ఒక్క పాటనే కాదు, ఆ పాట పాడే మానవ కంఠాన్ని కూడా అతి సొగసుగా వర్ణించగలరు. అసహాయంగా, జాలిగా కుంగిపోతాయి. అదృష్టం బాగుండకపోతే ఉత్తరించకపోతాయి. ఇంపుగా పలుకుతాయి, శ్రావ్యంగా పాడుతాయి, సొంపుగా కలకల్లాడతాయి. ఇలా సాగుతుంది మానవ కంఠాల వర్ణన. ఒక్కొక్కసారి ఆ వర్ణనలు మన గుండెల్ని పిండేస్తాయి, మనస్సుని మిలిపెట్టేస్తాయి. న్యాయం అన్న కథలో మేస్ట్రీట్ కోర్టులో ఒక ముద్దాయి గురించి రాస్తూ, దూరం నుంచి చూస్తే, చీకట్లో చూస్తే ఆమె పిల్లలా ఉంటుంది, దగ్గర నుంచి చూస్తే పాతికేళ్ళు కనిపిస్తాయి. అందరూ తన వైపు చూడడం చూసి ఆమె సిగ్గుపడింది. పగటివేళ మెరుపుల వికృతంగానూ, అర్ధరాత్రి మెరుపుల భయంకరంగానూ ఉంది ఆ సిగ్గు. ఆమె ఒంట్లో ఊపిరి లేదు, ముఖంలో కళాకాంతులు లేవు. మూడో తరగతి రేలిపెట్టలు ఓ మూల నలిగిపడి వాడిపోయిన పువ్వుల దండలా ఉంది ఆమె అన్నారు. అదే ముద్దాయిని, ఆమె ఆలోచనని ఎంత చక్కగా చెప్పారు. అకస్మాత్తుగా ముద్దాయి కళ్ళంతా నీళ్లు బొటబొటా కారాయి. కొబ్బరాకుల మీద ఎండమెరుపు, ఇంటి ముందు కళ్ళాపి మీద ముగ్గులు, చెరువుగట్టిన దేవుడి గుడి పక్కన కన్ను కన్ను కలిపిన యువకుడు, తొలిసారిగా కాలుజారిన చీకటి సమయం, ఏమేమి జ్ఞాపకం వచ్చాయో. కానీ ఆవిడ గోడవారి నిల్చుని రెండు బెక్కులు బెక్కింది. ఆ చిన్న పేరాలో ఆవిడ జీవితం మొత్తం మనకు అర్థమైపోతుంది. అర్థం అయ్యాక అయ్యో అనిపిస్తుంది. ఆవిడ కోసం కన్ను చెమ్మగిలుతుంది. ఇంత బాగా ఎలా రాయగలిగారు, నాకు కన్యాశుల్కం అంటే ఇష్టం గనుక నేను ఇంత బాగా రాయగలిగాను అని అతి వినయంగా చెప్పగల నిగర్వి. కానీ కన్యాశుల్కం అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా మీ అంత బాగా రాయగలరా శాస్త్రి గారు? కేవలం మంచితనం నవరసాల్లోనూ దేనికి చెందదు. అంచేత శాస్త్రి గారు కొత్త రసం, పదో రసం సృష్టించారు. శాస్త్రి గారి కథలు తెలుగు కథని ఒక కొత్త మలుపు తిప్పే. ఆ మలుపు పాఠకుని పునాదులతో సహా కురిపేసింది. ఆ కురిపే శ్రీశ్రీ చేత గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ శాస్త్రి గారి కథల్లో కనిపిస్తుంది. వీటిలో కథనం ఉంది, కవిత్వం ఉంది, డ్రామా ఉంది, జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది. ఇది వాస్తవికతకు నివాళి అని నివాళులర్పించింది. దీనులు, హీనులు, బానిసలు, పీడితులు ఉన్నారనే విషయాన్ని పెద్దలంతా ఒప్పుకుంటారు. వాళ్ళని ఉద్ధరించవలసిన ఆవశ్యకతగా ఉందని కూడా ఒప్పుకుంటారు. కానీ వీళ్ళని బాగు చేయడం కోసం పెద్దలు ఎవరు ఏమీ చేయడం మాత్రం కనిపించదు అని శాస్త్రి గారి ఆవేదన. ఆవేదనే ఆయన కథలు. అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుని నిర్దయగా పోరాడిన కలం వీరుడు ఆయన. అతను ఎందరో ఏకలవ్యుడికి ద్రోణుడు, కానీ ఏ ఏకలవ్యుడిని వేలు అడగలేదు. రచయితలకి గురువుగా తమ బాధ్యతల్ని గుర్తు చేశారు. రచయితకి సంఘం పట్ల బాధ్యత ఉంది. లోకంలో మంచి చెడ్డ అనేవి ఉంటాయి. వాటి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కవిత్వానికి మనుషుల్ని ఎటో అటు మళ్లించే శక్తి ఉంది. నిజాన్ని తెలుసుకోవడం, అందులో మంచి చెడ్డలేవో నిర్ణయించుకోవడం, మనుషుల్ని మంచికి మళ్లించడానికి ప్రయత్నించడం రచయితల కర్తవ్యం. రచయిత మంచికి హాని, చెడుకి సహాయం చేయకూడదు. భగవంతుడు గోవులకు కొమ్ములిచ్చినట్టే రచయితకు కళాలిచ్చాడు అని ఆయన రచయితని హెచ్చరించారు. నీతుల బంగారాన్ని తవ్వి తీయవలసి ఉంది. బ్రహ్మచర్యముడి డొంకల్ని దుంపనాశనం చేయవలసి ఉంది. అక్షర అజ్ఞానాన్ని తన్ని తోసివేయవలసి ఉంది. ఈ గాలికి ప్రాణం పోసి పరిగెట్టించాలని ఉంది. ఈ కొమ్మల్ని కెరటాల్లా లేపించాలని ఉంది. కూలికులాలన్నీ ఏకం కావాలని ఉంది. జ్ఞానదీపం వెలగాలి, మబ్బులన్నీ తొలగాలి, మంచి గంధం వీయాలి. అందుకే నాకు రాయాలని ఉంది అన్నారు. అదే అతని ఆశయం. రచయితలందరూ ఆ ఆశయాన్ని అనుసరిస్తే ఆయన ఆత్మకు శాంతి. అదే ఆయనకు మనం ఇచ్చే గురుదక్షిణ.